ఈ దినానికి కూడా మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని యందు విశ్వాసంతో ఆత్మీయతలో దినదినము వృద్ధి పొందేటట్లు, దేవుని యెడల భయభక్తులు కలిగి మెరుగేటట్లు మనము నిత్యము వాక్యం ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి మనం మన జీవితాన్ని మరి సాధనం చేసుకుంటూ ఉండే వారంగా ఉండాలి. వాక్యంలోకి వెళ్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:7-8 నేను చదువుతా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7-8 నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ప్రార్థన చేస్తా. ఒక మాట, పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు. చదవబడిన పాఠ్యభాగం విరిచి నాకు మాకు పంచిపెట్టు, మాట్లాడబోతున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడని మీరు జ్ఞాపకం చేసుకో. నన్ను బోరగా మాత్రమే వాడుకొని నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే వాక్యం ఏం మాట్లాడుతుందంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి గురించి మాట్లాడుతూ ఉంది. సంతృప్తి సహితమైన దైవభక్తి ఎప్పుడుంటుంది? సంతృష్టి ఒక వ్యక్తికి తను అనుకున్నది జరిగినప్పుడు, ఆ ఎక్స్టెంట్లోనే జరిగినప్పుడు, ఆ మోతాదు పొందినప్పుడు, అన్ని మార్కులు వచ్చినప్పుడు, అంత ఆస్తి సంపాదించినప్పుడు, రకరకాల. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఈ లోకంలోకి ఏం తేలేదు, దీనిలో నుండి ఏం తీసుకొని పోయేది లేదు, కాగా అన్న వస్త్రములు కలవాలమే ఇంటి వాటితో తృప్తి పొంది ఉండడం అనేది నేర్చుకోవాలా అనేది వాక్యం నేర్పుతున్న సత్యం. కాబట్టి దీని ప్రకారం మనం జీవించడానికి, ఇలాంటి మనస్తత్వంతో, ఇలాంటి మనసుతో మనం ఉండడానికి నేర్చుకోవాలి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా జీవితం ఏంటి, వాడు చూడెట్టున్నాడో, వీడు చూడెట్టయిపోయాడు, వాడు ఎదిగిపోయాడు, వీడు 10 బిల్డింగ్లు కొన్నాడు, కాబట్టి ఇదంతా అసంతృప్తికి లోన్ చేస్తుంది మనిషిని, తృప్తితో నింపలేదు, సంతృప్తి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం కనిపించదు, ఇక చాలే అనేటువంటి మనస్తత్వం మనిషి డెవలప్ చేసుకో. విర తినడానికి ఉందిలే, నివసించడానికి ఉంది, దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఇవంతా ఎందుకు పనికి వస్తాయి అన్న పరిస్థితుల్లో మానవుడు ఉంటే సంతృప్తిగా ఉంటాడు. సంతోషం సమాధానం లేక భయంకరమైన పరిస్థితుల్లో మానవుడు పోతుంటాడు. ఈ లోకంలో మనం చూస్తే చాలా పెద్ద పెద్ద కోటీశ్వరుల లిస్టులు మనకు అప్పుడప్పుడు కనిపిస్తాయి న్యూస్ పేపర్లో, వార్తల్లో. ప్రపంచంలో మొదటి స్థానం అంట, మూడో స్థానం అంట, ఇండియాలో మొదటి స్థానం అంట, రెండో స్థానం, ఇట్లా చాలా మందిని చూస్తాం. వీళ్ళలో వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న బాధలు ఇంకెవరికి ఉండవు. అర్థం కాదు, ఆ బ్యాంకులో 1000 కోట్లు ముంచేశారంట, ఈ కార్పొరేషన్ ముంచేశారంట, ఇవి వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనశ్శాంతి లేని బ్రతుకులు, సంతోషం లేని బ్రతుకులు, చిన్న చిన్న కూలి చేసుకునే వాళ్ళు కూడా, ఆ రోజుకి ఆ రోజు సంపాదించేవాళ్ళు, ఆ రోజు భత్యం తెచ్చుకొని వస్తూ వస్తూనే ఆ రోజుకి కావాల్సిన రేషన్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఆ కూలి నుంచి వస్తూ ఆ డబ్బులు తెచ్చుకొని వస్తూ వస్తూనే ఆ రేషన్ తీసుకొని ఆ రోజుకి కావాల్సిన ఆ రైస్, ఆ కూరగాయలు అవి తీసుకొని వచ్చి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తిని చాలా సంతోషంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ తిని నిద్రపోతారు. తెల్లారులేస్తారు, ఏముండవు, చాలా ఆనందంగా గడుపుతుంటారు. వాళ్ళు చాలా బెటర్ అన్నమాట మనం ఇప్పుడు పోల్చుకుంటున్న వాళ్ళతో చూస్తే. కాబట్టి మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోము, దీనికి పోయి ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత ఆలోచన, ఎందుకు ఇంత అవస్థ, ఎందుకు ఇంత అసమాధానం, ఎందుకు ఇంత అసంతృప్తి అనేది మానవుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తూ పోతే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రసంగి 5వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతాను. ప్రసంగి 5:13 నుంచి నేను చదువుతున్నాను. సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైన ఒకటి జరుగుట నేను చూస్తుని, అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెచ్చుకును, అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీయో లేకపోవును. అతడు పుత్రుడు గలవాడైనా అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలాపోవును. తాను ప్రయాసం చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇది మనస్సునకు ఆయాసకరమే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయను, అతని వ్యాకులము రోగమును అసహ్యమును కలుగు. కాబట్టి ప్రసంగి గ్రంథకర్త ఏం చెప్తాడంటే, అంత వ్యర్థమే, వాడు ఏమి ఎత్తుకుపోయలేదు, ఏం తెచ్చింది లేదు, ఏడే వచ్చింది రోజు పెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు ప్రయాసపడతాడు ఈ లోపల, ఎందుకు ఆయాసపడతాడు, ఏందని నీదంటూ ఏముంది ఇక్కడ, నువ్వు వచ్చింది దిగంబరిగానే, నువ్వు వచ్చిన తర్వాత దేవుడి నీకు ఏదో కొంత ఇచ్చాడు, మళ్ళా అది ఇక్కడ ఉండేసి వెళ్ళిపోతావు, ఇది సర్వసత్యం కదా, ఇంకెందుకు నువ్వు అవస్థ పడేది అన్నట్టు వాక్యం గట్టిగా మాట్లాడతాడు. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భంలో నుండి వచ్చాడో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలిపోతాడు అనే సత్యాన్ని మానవుడు జ్ఞాపకం ఉంచుకుంటూ జీవించాలని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 49వ కీర్తన, 49వ కీర్తనకు వస్తే నేను చదువుతున్నాను, జాగ్రత్తగానండి. 49:16-17 వచనాలు, 49వ కీర్తన 16-17 వచనాలు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము, ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఇది సత్యం. వాడు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అంత వదిలేసి వెళ్ళిపోతాడు కదా. కాబట్టి దేని కొరకు ఈ ప్రయాస? దేని కొరకు అలాంటి మనస్తత్వం? ఇంత వాక్యం తెలిసి, ఇంత సత్యం తెలిసి కూడా మరి ఈ డబ్బు మీద, ఆస్తి మీద ఏమైనా మనసు నిలపకుండా వదులుతారా అంటే తెల్లవారు లేచిన కాడి నుంచి చదివే తిండి తిప్పలు కూడా తినకుండా ఆరోగ్యం పాడు చేసుకొని దీనికోసం అలవాటించేవాళ్ళు, ఆత్రపడేవాళ్ళు, అహర్నిచ్చిన దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలా మందిని మనం చూడగలుగుతాం. ఇదే మాట యోబు కూడా అంటాడు. ఏం గ్రంథం 1వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తే గొప్ప మాట మాట్లాడతాడు. ఆస్తి అంతా పోతుంది, 10 మంది బిడ్డలు ఒకే రోజు ఒకే క్షణంలో చనిపోతారు, 10 మంది బిడ్డల్ని ఇంట్లో వరుసగా పడుకోబెడతాడు, 10 డెడ్ బాడీస్కి ఎదురుగా నిలబడి ఈ మాట అంటాడు ఆయన. ఏ డెడ్ బాడీ కాడికి పోయి ఆడవాళ్ళు అర్థం కాలేదు. ఎదురుగా 10 శవాలు బిడ్డలై కనిపిస్తున్నాయి, ఆ శవాలు ఎదురుగా నిలబడ్డాడు అంటాడు. 21వ వచనంలో Yobu 1:21లో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందనో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎంత గొప్ప మాట్లాడింది. 10 మంది బిడ్డలు ఒక క్షణంలో చనిపోతే ఆ బిడ్డలు ఎదురుగా పడుకోబెట్టుకొని ఎదురుగా నిలబడి ఇట్లాంటి స్టేట్మెంట్ చెప్పే భక్తులు కూడా ఉన్నారా? కాబట్టి చాలా ఆస్తిపరుడు, యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడు, దేవుని చేత నా భక్తుడు ఎక్కడున్నాడు, నా భక్తుడు బాగున్నాడా అని పిలువబడినవాడు ఆయనే గుర్తు చేసి ఆ మాట అంటాడు. ఎంత గొప్పవాడు! కనుక 8వ వచనంలో చూస్తే 1వ అధ్యాయంలోనే అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. ఎంత గొప్ప స్టేట్మెంట్! ఎవరిచ్చిన స్టేట్మెంట్ ఇది? దేవుడే చెప్తున్న మాటలు ఒక వ్యక్తి గురించి. ఇక ఎంత గొప్ప జీవితం జీవించుండాలి యోబు! కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత చూడండి, ఇది చాలా గొప్ప వ్యక్తి. ఆస్తి అంటే ఆయనకు అవసరం లేకుండానే అభ్యర్థి అంత వచ్చింది. బహు ఆస్తి కలగవాడు అని రాసింది బైబిల్లోనే. తూర్పు దిక్కు జనంలో అతడే గొప్పవాడుగా ఉండేనని రాస్తున్నాడు 3వ వచనంలో. అంత గొప్ప ఆస్తి పని. కాబట్టి ఏమంటాడు ఇలాంటి వ్యక్తి, అంత ఆస్తి కలిగిన వ్యక్తి ఏమంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి వచ్చి తిని దిగంబరిని ఎక్కడికి తిరిగి వెళ్తాను, యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకుని పోయాడు. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. మన జీవితాల్ని, మన మనస్తత్వాల్ని ఈ సమయంలో ఒక్కసారి పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. సంతృష్టి సైతం, సెల్ఫ్ సఫిషియన్సీ అంటారు, సెల్ఫ్ సఫిషియన్సీ, నీకు నువ్వే తృప్తి పడాలి, నీ మనసును నీవే నిబ్బరం చేసుకోవాలి, ఎవరో కాదు. ఇది నాకు చాలు, దీంతో నేను బ్రతకగలుగుతాను అనేటువంటి మనస్తత్వం రావాలి. అనే పరిస్థితిలో నిలబడాలి మనిషి. సెల్ఫ్ సఫిషియన్సీ, సంతృష్టి. ఇక రెండవదిగా చూస్తే అన్ని స్థితుల్లో ఉన్న నేర్చుకోవడం, అన్ని స్థితుల్లో గడపడం నేర్చుకోవడం, అన్ని స్థితుల్లో సంతోషం ఉండడం. అది కష్టం రావచ్చు, దుఃఖం రావచ్చు, బాధ రావచ్చు, నష్టం రావచ్చు, ఏమైనా ఏ స్థితి వచ్చినా సరే యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని అన్ని స్థితుల్లో ఉన్న నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి మనము సంతృప్తిగా ఉంటే, సంతృప్తిగా సంతోషంగా ఉంటాం అనుకునే జరిగితే సంతోషంగా ఉంటాం, లేకపోతే వేరే రకంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే వాక్య సత్యం ఏం చెప్తుందంటే ఇక్కడ అలా కాదు. సెల్ఫ్ సఫిషియన్సీగా వ్యక్తి బ్రతకాలి, సంతృష్టి సత్యంగా మనిషి ఉండాలి అని వాక్యం గట్టిగా ఒక్కనిచ్చి నీతో నాకు మాట్లాడుతూ ఉంది జనం. ఇక అన్ని స్థితుల్లో ఉన్న నేర్చుకోవడం, ఫిలిప్పి పత్రికలో ఒక మంచి మాట ఉంది, అన్ని స్థితుల్లో ఉన్న నేర్చుకోవడం అంటే అపొస్తలైన పౌలు అనేక సందర్భాలని గ్రంథంలో మనకు చూపిస్తాడు. ఫిలిప్పి 4:11 నుంచి నేను చదువుతాను. ఫిలిప్పి 4:11 నుంచి చదువుతున్నా. నాకు కొదువ కలిగి ఉన్నందున, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నాను. దుర్స్థితిలో నుండి నేను ఎరుగుదను, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండిటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏది ఇచ్చినా సరే రెడీ అంటాడు ఆయన. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. ఇది విశ్వాసకి సంబంధించినటువంటి సర్వసత్యం. లోకస్థుల విషయం వేరే ఉంటుంది. విశ్వాసి జీవించాల్సిన జీవితం, విశ్వాసి ఆలోచన చేయాల్సిన ఆలోచన ఈ రకంగా ఉంటుందని వాక్యం మాట్లాడుతుంది. నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఎంత గొప్ప టెస్టిమనీ అది, ఎంత గొప్ప సాక్ష్యం. మరి నీకు నాకు ఈ రోజుల్లో అలాంటి మనసు లేదని దేవుని సముఖంలో ఒప్పుకోక తప్పదు. అనేక మంది అలా కాదు, నేను పర్ఫెక్ట్, నేను పౌలు అన్నలాగా, యోబులాగా అలాంటి మనసు నాదై అని ఎవరైనా అనగలిగితే ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ. కనుక ఆలోచించేయాలి, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మహా ఆనంద పొందుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 4:11 నేను చదువుతాను. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. ఎంత గొప్ప పరీక్ష పరిశోధనల మధ్య ఆ సంఘం వెళ్తుందో అపొస్తలుడైన పౌలు వాళ్ళకి గుర్తు చేస్తూ వస్తారు. చూడండి, పౌలు అంటున్నాడు ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, రాస్తున్న ఆ గడియ వరకు కూడా అలాంటి స్థితిలో ఉన్నాము అంటాడు. కనుక మనము ఎప్పుడు అసంతృప్తి వచ్చినా, ఎప్పుడు చిన్న శోధన వచ్చినా, ఎప్పుడు చిన్న లేమి అక్కర వచ్చినా, ఇక సణుగుడు గొణుగుడు స్టార్ట్ చేస్తాం, విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తాం, దేవుణ్ణి పక్కన నెట్టేస్తాం. ఆ రోజు ఆదివారం అయితే చర్చి కూడా పోదు, ప్రార్థన చేయాలి, ఏముంది లేబ్బా, అది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఈ గడియ వరకు కూడా ఆకలి దప్పులతో ఉన్నాం మేమని పౌలన్న గట్టిగా మాట్లాడతాడు. అయితే నీకు సర్వసమృద్ధి దేవుడి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఏది కావాలో అది ఇవ్వడానికి, దాంతో నింపడానికి దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. అది నేర్చుకోవాలి మనం. నువ్వు అడగకముందే నీకేది అవసరం ఆయనకి తెలుసు, అది నీకు చేస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన శక్తివంతుడు, సమర్థుడు మన దేవుడని మనం వాక్యంలో నిత్యం చదువుతూనే ఉంటాం. కానీ ఆచరణ కాడికి వచ్చేటప్పటికీ దెబ్బతినేస్తాం, వక్ర మార్గంలో పోతా ఉంటాం, తప్పిపోతాం. రోమాపత్రిక 8:28లో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుతుంది. సమస్తము సమకూడి ఎప్పుడు జరుగుతాయి? దేవుని ప్రేమించినప్పుడు, నిజంగా నీలో భయభక్తులు ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం నీవు జీవించినప్పుడు, దేవుణ్ణి నిజంగా హత్తుకున్నప్పుడు, దేవుణ్ణి నిజంగా ప్రేమించినప్పుడు నీకు ఇది సంభవిస్తుంది. అందుకే దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయని రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు గట్టిగా ఈ విషయాన్ని మాట్లాడతాడు. 31వ వచనం మనం చూస్తే, ఇట్లుండగా ఏమందమో, దేవుడు మన పక్షమని ఉండగా మనకి విరోధి ఎవడు? అది సంగతి. దేవుడే మన పక్షాన్ని నిలబడితే, దేవుడే మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే, ఇక నీ ఆస్తి గురించి, అంతస్తుల గురించి ఆలోచన చేయటం ఏంటి? నీకెప్పుడు ఏమవసరం ఆయన చేస్తూ వస్తాడు, నీతో కూడా ఉండి కీడ్నెస్ నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఒక సమస్య వస్తే దాని నుంచి బయటేస్తూ ఉంటాడు. ఆయన మనతో ఉంటే అది పెద్ద ఆస్తి కదా, మళ్ళా ఆస్తి ఏంటి ఇంకా అన్నట్టు వాక్యం సత్యం మాట్లాడుతుంది. దేవుని ప్రేమించు వారికి దేవుడు మన పక్షనుండగా మనకి విరోధి ఎవడు? గొప్ప సాక్ష్యం చెప్తా. ఇప్పుడు యాకోబును చూడండి, మోషేను చూడండి, దానియేలును చూడండి, యోబును చూడండి, వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో చూడండి, ఏం మాట్లాడుతున్నారో చూడండి. మోషే ఏమంటాడు, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆ ధనాన్ని ఆయన ఎంచుకోలేదు, అవసరం కోరుకోలేదు, అవసరం లేదన్నాడు. రాజకుమార్తె కుమారుని అనిపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు ఆ ఆస్తి కోసం. కానీ అనేక మంది ఆస్తి కోసం ఏమైనా చేస్తారు, ఎంత దారుణులకైనా పాల్పడతారు. నాయన్ని తండ్రి చంపేస్తాడు, తండ్రిని కొడుకు చంపేస్తాడు, అతని కోడలు చంపేస్తుంది, కోడలు అంత చంపేస్తుంది, అన్నం తమ్ముడు చంపేస్తాడు, తమ్ముడు అన్నం చంపేస్తాడు. ఈ పరిస్థితిలో ఉంది లోకం. కానీ ఈ భక్తులు, మనం చదువుకున్న ఈ భక్తులు, వాళ్ళు ఆశించిన వాళ్ళు కాదు, ఆస్తి మీద మనసు వచ్చిన వాళ్ళు కాదు. అలాగే వాళ్ళ జీవితాలు కొనసాగింపు చేసుకున్నట్టు మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే ధనాపేక్ష. ధనాపేక్ష ఉంటే అది చాలా మనిషి జీవితాన్ని మోసం చేస్తుంది, పతనం చేస్తుంది, మనిషిని ఎదగనీయకుండా చేస్తుంది, మనిషి యొక్క ఆత్మీయతను చెడిపేస్తుంది అని వాక్యాలు పలు దగ్గర మనల్ని హెచ్చరిస్తుంది. ధనాపేక్ష ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 6:9 నేను చదువుతాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:9-10 నేను చదువుతాను. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుతురు. అట్టివి మనుషులకు నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా జాగ్రత్తగి నాలికల, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకునేది. ఇది సత్యం. ధనాన్ని ఆశిస్తే ఏం జరిగిందో చూడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయినారు, నానా బాధల్లో తమను తాము పొడుచుకున్నారు అని వాక్య సత్యం చెప్తా. కాబట్టి అందుకు పనికొస్తుంది ధనం. ఏదో తినడానికి ఉండడానికి కావాలి, అవసరాన్ని తీరుతూ ఉండాలి అనుకోవాలి. కానీ ఇక నన్ను మించినోడు ఎవడు ఉండకూడదు, నాకంటే ఆస్తులు ఎవరికి ఉండకూడదు, ఎక్కడ వెంచరేసినా నేను ప్లాట్ తీయాలా, ఎక్కడ విన్లా కట్టినా నాకు ఒక ఇల్లు ఉండాలా, ఎప్పుడు కొత్త కారు వచ్చినా నా ఇంట్లో ఉండాలా, ఇక నాకంటే తిరుగుండ్రు ఎవరు కనబడకూడదు, ఎవరు వినబడకూడదు. అందుకే ధనవంతుడు విషయం మన బాగా తెలుసు కదా. కనుక ఈ విషయాల్లో దేవుడు నిన్ను నన్ను కూడా పరిశీలనతో పరీక్షతో చూస్తూ ఉన్నాడు. నానా బాధల్లో పడిపోతారంట ఇలాంటి వాళ్ళు, నానా బాధల్లో పడి నష్టపోయి ఇబ్బందులు పడి కీడు నష్టం కొని తెచ్చుకునే వారిగా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసి వాక్యానుసారమైన జీవితం జీవించకపోతే మరి దేవుడిలో నుంచి మనం బయట వెళ్ళిపోతాం. కొలసి పత్రిక 3:5 ఒక మాట ఉంది. కొలసి పత్రికలో అపొస్తలుడైన పౌలు రాస్తూ 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో కూడిందంటాడు. విగ్రహారాధితమైన ధనాపేక్ష. ధనాన్ని మోహిస్తూ ఆశిస్తూ ప్రేమిస్తూ ఉంటే నీవు అదే దేవుడు అనుకుంటున్నావు. విగ్రహ ధనమే నీ దేవుడు, అదే అవిగ్రహం అయిపోతుంది దేవుని దృష్టిలో. ధనాపేక్ష అనేది విగ్రహారాధన అంటాడు. ఆ లోభత్వాన్ని చంపివేయండి అంటుంది వాక్యం, లేకపోతే భయంకరమైన నష్టంలో ఊబిలో ఊరుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే గ్రంథి పత్రిక 5:16, 18, 19 వచనాల్లో గట్టిగా దేవుడు మాట్లాడేది. అందుకే గల్తీ 5:16లో మనకు తెలుసు శరీర ఇచ్చేందు, ఇక్కడ నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛను నెరవేర్చరు. 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. వాక్య సత్యం ఏం మాట్లాడుతుందంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటూ, శరీర కార్యాలు స్పష్టమైన ఉన్నాయి, దురాత్మ చేత నానా విధమైన పరిస్థితుల్లో. 16 నుంచి మనం చదివితే, నేను ఆత్మ నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరకము విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి, కనుక మీరేమి చేయని చింతలు వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింప పడిన ఎడల ధర్మశాస్త్రము లోనైన వారు కాదు. శరీర కార్యాలు స్వస్థమై ఉన్నవి, అవేవనగా జారత్వము అపవిత్రత కలిగి మనకి ఈ లిస్ట్ అంతా సుపరిచితమైన లిస్టే. ఈ లిస్ట్ మనకు బాగా పచ్చమే. కనుక ధనాపేక్ష 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం అపవిత్రత మనకు బాగా తెలిసిందే. ధనాపేక్ష శరీరేచ్ఛ, దీన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. 2వ రాజుల గ్రంథంలో 5:20-27 వచనాలు మనం చూస్తే, గేహాజీ ధనాన్ని ఆశించాడు, నయమాను పోగొట్టుకున్న కుష్టి రోగాన్ని శాపంగా తన కుటుంబం మీద తెచ్చుకున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఒక ఆయన వచ్చి అదంతా నాకు అవసరం లేదని తనకున్న జబ్బు పోగొట్టుకొని వెనక తిరిగిపోతుంటే, ఆస్తి కోసం ఎంటబడి అన్యాయంగా సంపాదించుకొని ఉండడాన్ని చూసి ఆ కుష్టి రోగాన్ని శాపంగా తన కుటుంబంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఇది ఎవరు భాగ్యమైన పరిస్థితిలో గ్యాచి. ఎంత గొప్ప నష్టం, ఎంత గొప్ప కీడిది! బిలాం సంఖ్యాకాండంలో 22:4-32 మనం చూడగలిగితే, ధనానికి ఆశపడి దేవుని ప్రజలను శపించటకు పోయి దేవుని చేత హెచ్చరింపబడినా కూడా వినకపోయినందున యెహోవా గాడిదకు వాక్కు అనుగ్రహించి హెచ్చరిస్తాడు. దేవుడు చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు. గాడితో మాట్లాడితే వాళ్ళని ఇస్తాడు. ఎప్పుడు ధనానికి ఆశపడి దేవుని ప్రజలను శపించడానికి పోయినారు బిలాం. ఎంత ఘోరమైన పరిస్థితి! ఇక ఇస్కరియోత్ యూదా మనకు బాగా తెలిసిన వ్యక్తే. ప్రభువును అప్పగించడానికి ఏం చేస్తున్నాడు ఈయన? ఓ మంచి ఒప్పందం చేసుకుంటాడు ప్రభువుని అప్పగించడానికి. ప్రభువుని అప్పగించడానికి ఒప్పందం చేసుకుంటాడు. 30 వెండి నాణేలకి ప్రభువుని అప్పగించేశాడు. ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఏమైపోయినాయి 30 వెండి నాణేలు? నిట్ట నిలువన పైన నుంచి కిందకి పగిలి చచ్చిపోయాడు. ఆ వెండి నాణేలు ఏమైనా అనుభవించాడా? ఆ యొక్క దగ్గర పనిచేశాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళ దగ్గరికి అవి ఎత్తుకొని పరిగించి వాళ్ళని క్షమించమని, వాళ్ళని అంగీకరించమని అడుగుతాడు నాయకుల్ని. ఆ మాట ప్రభు దగ్గర అడుగుంటే ప్రభువే క్షమించుండేవాడు కదా. భయంకరమైన పరిస్థితి. కాబట్టి గేహాజీ మనకు తెలుసు, బిలాం మనకు తెలుసు, ఇస్కరియోతు యూదా కూడా మనకు బాగా తెలుసు. వీరు భ్రష్ట మనసు కలిగిన వారు, డబ్బు మీద ఆశపడిన వారు. ఏమైపోయినాయి జీవితాలు? భయంకరలు అయిపోయారు. అలాంటి స్థితిలోకి మనం రాకూడదని దేవుని యొక్క ఆశ ఆకాంక్ష. ఈ ధనాపేక్ష వల్ల అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోయారు. ఇక్కడ చూడండి, లూకాసువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఆస్తి గల యవనస్తుడు మనకు కనిపిస్తాడు. నన్ను వెంబడించు, నీకు కలిగిందంతా అమ్మివేసి పేదలకి చేసి అని క్రీస్తు ప్రభు పలికితే ఆ పిల్లవాడు యవనస్తుడు మిగిలి ఆస్తి గలవాడు కాబట్టి వ్యసనపరచు వెళ్ళిపోయాను అని వాక్యం చెప్తాం. ఇష్టపడలేదు, వ్యసనపరచు తిరిగి వెళ్ళిపోయాడు. మనసు చిన్నపుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఘోరమైన పరిస్థితి కదా ఇది. అదే హెబ్రి పత్రిక 13:5-6 మనం చూస్తే వాక్య సత్యం ఒక్కటే మాట మాట్లాడుతుంది. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఇండుడి అని వాక్యం గట్టిగా మాట్లాడుతుంది. ధన అపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడం, కలిగిన వాటితో ఆనందంగా ఉండడం. లేకపోతే మనలో తృప్తి ఉండదు, లేకపోతే మనం ఆనందంగా జీవించే అవకాశాలు ఉండవు. నిరాశ నిస్పృహల మధ్య జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. అంత గొప్ప సత్యాలన్నీ మనం నిత్యం వాక్యం వింటానే ఉంటాం. ఈ చెవును విని ఆ చెవును వదిలేసి లాస్ట్లో మనం అనుకున్నది నెరవేరుస్తూ పోతూ ఉంటాం. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన 1 తిమోతి 6:11-12 నేను చదువుతాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎంత మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ఇది సత్యం దైవజనుడా. నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సాత్వికము సంపాదించుకో. వాటి కోసం ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నిత్య జీవాన్ని చేపట్టు అని నీవు అనేకమైన సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోడు ఒప్పుకున్నవాడు. నాకు సాక్షిగా శాశ్వత కాలం నా సాక్షిగా నీవు ఉండాలి. మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ధనాపేక్షను విసర్జించాలి. నీతిని భక్తిని విశ్వాసాన్ని ప్రేమను ఓర్పును సాత్వికము సంపాదించుకోవాలి. వాయి ఎక్కడున్నాయి మనకు తెలియదు, అవి ఎలా ఉంటాయి మనకు తెలియదు, మనకు అనవసరం అనిపిస్తుంది కదా. మనకు కనబడే ఆస్తి కావాలి, బిల్డింగా, డబ్బులా, బంగార, వెహికల్సా, ఇది. కానీ ఇక్కడ ఏమంటాడు ఆయన, కనబడని ఆస్తి. నీతి ఎట్టుంటుందో తెలీదు, భక్తి ఎట్టుంటుందో తెలీదు, విశ్వాసం అనేది ఎట్టుంటుందో తెలీదు, ప్రేమ ఎట్టుంటుందో తెలీదు, ఓర్పు సాత్వికము ఇవన్నీ ఎలా ఉంటాయి మనకు కనబడడంలా. కాబట్టి వాటి జోలికి మనం పోవాల్సిన పని లేదనుకుంటాం. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయకపోతే నష్టంలో కొట్టుకుపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఆఖరిగా నేను ముగిస్తున్నాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలోనే 17, 18, 19 నేను చదువుతా, జాగ్రత్త వినండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తం మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనం గలవారును, ఔదార్యము గలవారును, తన ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది సర్వసత్యం. ఇహమందు ధనవంతులైన వారు సత్క్రియలు జరిగిస్తూ ఉండాలి అంటారు. ఇతరులకు తమ ధనములో పాలించువారై ఉండాలి అంట. ఎవరు ఇస్తారు? ఇస్తారు 10 రూపాయలు ఉంటే అది వాడు ముంచేసి వెళ్ళిపోతాడు. అది కథ. ఆమెను స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతుంది, మనశ్శాంతి కోల్పోయి అవస్థ పడుతూ ఉండేది. భయంకరమైన పరిస్థితుల్లో గడపడానికి విశ్వాసులు కూడా ముందుకు పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడాలి. అలాంటి మనస్తత్వం నుంచి దేవుడు మనల్ని కాపాడాలి. అది కీడు నష్టం లేక తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి దేవుడు ఇష్టపడడు. అలాంటి పరిస్థితి దేవుడు కోరుకోడు. కనుక నీలో నాలో అలాంటి పరిస్థితులు ఉంటే మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది. ఆ విషయాన్ని మనం మన కళ్ళ ఎదుర్చుకొని ముందుకు పోవాలి. మొదటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మళ్ళా మనం మూలపాఠంకి పోతాం. 6 నుంచి 10 గట్టిగా మాట్లాడుతున్నమాట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాయకమై ఉన్నది. మనం ఈ లోకంలో ఎలికేమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందము. ధనవంతులకు అపేక్షించువారు శోధనలో ఉరిలో అవివేకయుక్తుల్లో హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టి మనుషులను నష్టంలో నాశనంలో ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు వాటిని, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తామే పెంచుకునేది. ఇలాంటి స్థితి నుంచి మనం బయటపడాలి. సంతృష్టి సహితమైన సెల్ఫ్ సఫిషియన్సీ కలిగి ఉండడం, అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండ నేర్చుకోవటం, ధనాపేక్షని విసర్జించి కలిగిన వాటితో తృప్తి పొందడానికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేర్చుకోవడం. కాబట్టి ఇహమందు ధనవంతుడైన వారిని మనం చూశాం. ధనాన్ని అపేక్షించిన గేహాజీ, బిలాము, ఇస్కరియోతు ఏమైపోయారో మనం చూశాం. ఇలాంటి పరిస్థితుల నుంచి నీవు నేను తప్పించబడి కాపాడబడి దేవుని చేత ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండడానికి మనవంతు మనం కృషి చేస్తూ ఆత్మీయతలో ఎదగాలని మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.